ఓం శాంతి. మురళీ డేట్ 15/1/2026. ఈరోజు బాబా చెప్తున్నారు, మీ నోటి నుంచి ఎప్పుడూ హే ఈశ్వర, హే బాబా అన్న పదాలు రాకూడదు. బాబా మనందరికీ తండ్రి. పిల్లలైన మీరు శ్వేత వస్త్రాలు ఎందుకు ఇష్టపడతారు? ఇప్పుడు మనం ఈ పాత ప్రపంచంలో జీవిస్తూ మరణించాము, అందుకే మనకు వైట్ డ్రెస్ అంటే ఇష్టం. మృత్యుకి గుర్తు వైట్ డ్రెస్. ఎవరైనా మరణిస్తే వాళ్ల పైన వైట్ క్లాత్ కప్పుతారు. ఇప్పుడు మనందరం మరజీవులుగా అయ్యాము. సోదర దృష్టిని అభ్యాసం చెయ్యాలి. అభ్యాసం చేస్తూ కూడా లౌకికంగా తోడు నిర్వర్తించాలి. లౌకికంగా యుక్తిగా నడుచుకోవాలి. వికారీ దృష్టి మాత్రం ఉండకూడదు. ఇది వినాశన సమయం. మనం సంపూర్ణ పావనంగా అవ్వాలి. బాబా ద్వారా పూర్తి వారసత్వం తీసుకోవాలి అంటే చదువు బాగా చదువుకోవాలి. పావనంగా అవ్వాలి అంటే యోగం బాగా చెయ్యాలి. సమయము మన రచన. మన మాస్టర్ రచయితలం. రచయిత రచన ఆధారంపై నడవరు. రచయిత రచనను ఆధీనంగా చేసుకుంటారు. అందుకే సమయం దానంతటదే సంపూర్ణంగా చేసేస్తుంది అని అనుకోకండి. మనం సంపూర్ణంగా ఈ సమయాన్ని సమీపంగా తీసుకురావాలి. ఏ సమస్యనా వచ్చింది, సమయమనుసారంగా వచ్చింది, సమయమనుసారంగా వెళ్ళిపోతుంది కూడా. కాని సమయానికంటే ముందు మన పరివర్తన శక్తి ద్వారా సమస్యను పరివర్తన చేసుకోవాలి. అప్పుడు ప్రాప్తి అనేది మనకు లభిస్తుంది. సమయ ఆధారంతో పరివర్తనైనట్లయితే ప్రాప్తి సమయానికుంటుంది, కాని మనకుండదు ప్రాప్తి అనేది. సమయానికి తయారవుతాము, సమయానికి చూద్దాము అని కాదు. సమయం కంటే ముందే తయారవ్వండి. సమయం కంటే ముందే పరివర్తన చేసుకోండి. సత్యమైన కర్మయోగీలెవరు? కర్మలు యోగం యొక్క బ్యాలెన్స్ ఉంచేవారే సత్యమైన కర్మయోగీలు. మనమందరమెవరిమీ మాస్టర్ రచయితలము. ఈరోజటి మధుర మహావాక్యాలు, మధురమైన పిల్లలు, మీ నోటి నుండి ఎప్పుడూ హే ఈశ్వర, హే బాబా అన్న పదాలు వెలువడకూడదు. ఇది కూడా భక్తి మార్గపు అభ్యాసమే. ప్రశ్న, పిల్లలైన మీరు శ్వేత వస్త్రాలను ఎందుకు ఇష్టపడతారు? ఇది ఏ విషయానికి ప్రతీక? జవాబు, ఇప్పుడు మీరు ఈ పాత ప్రపంచం నుండి జీవిస్తూ మరణించారు, కావుననే మీకు శ్వేత వస్త్రాలంటే ఇష్టం. ఈ శ్వేత వస్త్రాలు మృత్యుకి ప్రతీక. ఎప్పుడైనా ఎవరైనా మరణిస్తే వారిపైన కూడా తెల్ల వస్త్రాలను కప్పుతారు. పిల్లలైన మీరు ఇప్పుడు మరజీవులుగా అయ్యారు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు వివరిస్తారు. ఆత్మిక అన్న పదం వాడకుండా కేవలం తండ్రి అని అన్నా సరిపోతుంది. తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు. అందరూ స్వయాన్ని సోదరులము అని పిలుచుకుంటారు. కావున బాబా కూర్చొని పిల్లలకర్థం చేయిస్తున్నారు. అందరికీ అర్థం చేయించరు కదా. అందరూ స్వయాన్ని సోదరులుగానే భావిస్తారు. గీతలో భగవాను వాచ అని వ్రాసి ఉంది. ఇప్పుడు భగవాను వాచ ఎవరి గురించి? అందరూ భగవంతుడికి పిల్లలు. వారు తండ్రి, కావున భగవంతుణ్ణి పిల్లలందరూ సోదరులు. వారు తండ్రి, కావున భగవంతుని పిల్లలందరూ సోదరులు. భగవంతుడే అర్థం చేయించి ఉంటారు. రాజయోగాన్ని నేర్పించి ఉంటారు. ఇప్పుడు మీ బుద్ధి తాళం తెరుచుకుంది. ప్రపంచంలో ఇంకా ఎవరికి ఇటువంటి ఆలోచనలు రావు. ఎవరెవరికైతే సందేశం లభిస్తూ ఉంటుందో వారు స్కూల్లోకి వస్తూ ఉంటారు, చదువుకుంటూ ఉంటారు. మొట్టమొదటి ముఖ్యమైన విషయం జ్ఞాన సాగరుడు, పతిత పావనుడు, గీతా జ్ఞానదాత శివ భగవాను వాచ. వారికి మొట్టమొదట వీరికి నేర్పించేవారు లెక్క అర్థం చేయించేవారు ఎవరు అన్నది తెలియాలి. తాను పరమాత్మ, జ్ఞాన సాగరుడు, నిరాకారుడు. వారు సత్యం, కావున వారు సత్యమే తెలియచేస్తారు. మరి ఇక అందులో ఎటువంటి ప్రశ్న ఉత్పన్నమవ్వదు. మొట్టమొదట ఈ విషయంపై అర్థం చేయించాలి. మాకు పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. ఇది రాజ్య పదవి. అందరికీ తండ్రి అయిన ఆ పార్లౌకిక తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. వారే అందరికన్నా గొప్ప అథారిటీ అన్న నిశ్చయం ఎవరికైతే ఏర్పడుతుందో వారికి ఇంకా ఎటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవ్వవు. తాను పతిత పావనుడు, కావున వారు తప్పకుండా తమ సమయమనుసారంగానే ఇక్కడకు వస్తారు కదా. ఇది అదే మహాభారత యుద్ధమని మీరు గమనిస్తారు కదా. వినాశనం తర్వాత మళ్లీ నిర్వికారి ప్రపంచం రానున్నది. ఇది వికారి ప్రపంచం. భారతదేశమే నిర్వికారంగా ఉండేది అని మనుషులకు తెలియదు. బుద్ధిని ఏ మాత్రము ఉపయోగించరు. గాడ్రేజ్ తాళం పడి ఉంది. దీని తాళం చెవి ఒక్క బాబా దగ్గరే ఉంది. కావున వారినే జ్ఞానదాత, దివ్య చక్షువిదాత అని అంటారు. వారు జ్ఞానపు మూడవ నేత్రాన్ని ఇస్తారు. మిమ్మల్ని చదివించేవారు ఎవరు అన్నది ఎవ్వరికీ తెలియదు. చదివించేది దాదాయేనని భావిస్తారు. కావుననే వారికి నమస్కరిస్తారు, ఏదో ఒకటి అంటారు. కావుననే మొట్టమొదట ఈ విషయాన్ని అర్థం చేయించండి. ఇందులో శివ భగవాను వాచ అని వ్రాసి ఉంది. వారే సత్యము. నేను పతిత పావనుడైన శివుడిని. నేను పరంధామం నుండి శాలిగ్రామాలైన మిమ్మల్ని చదివించటానికి వచ్చాను అని బాబా అంటారు. ఆ బాబానే జ్ఞాన సాగరుడు. వారు సృష్టి ఆది మధ్య అంతముల రహస్యాన్ని అర్థం చేయిస్తారు. ఈ శిక్షణ ఇప్పుడు మీకు అనంతమైన తండ్రి నుండి లభించింది. వారే సృష్టి రచయిత, పతిత సృష్టిని పావనంగా తయారు చేసేవారు. హే పతిత పావన రా అని కూడా పిలుస్తారు. కావున మొట్టమొదట వారి పరిచయాన్ని ఇవ్వాలి. ఆ పరంపిత పరమాత్మతో మీ సంబంధం ఏమిటి? వారు సత్యము. నరుడు నుండి నారాయణుడిగా అయ్యే సత్యమైన జ్ఞానాన్ని వారిస్తారు. బాబా సత్యము అని వారే సత్య ఖండాన్ని తయారు చేస్తారు అని పిల్లలకు తెలుసు. మీరు నరుడు నుండి నారాయణుడిగా అయ్యేందుకు ఇక్కడకు వస్తారు. బ్యారిస్టర్ వద్దకు వెళితే మేం బ్యారిస్టర్లుగా అయ్యేందుకు ఇక్కడకు వచ్చాము అని భావిస్తారు. మమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారు అని ఇప్పుడు మీకు నిశ్చయం ఉంది. కొంతమంది నిశ్చయం కలిగి ఉంటూ కూడా మళ్లీ సంశయ బుద్ధి కలవారిగా అయిపోతారు. అప్పుడు నీవు భగవంతుడే చదివిస్తున్నాడు అని అనేవాడివి కదా, మరి ఆ భగవంతుణ్ణి వదిలి ఎందుకొచ్చేశావు అని వారితో మనుష్యులంతా అంటారు. సంశయం వచ్చినప్పుడే వదిలి వెళ్ళిపోతారు. ఏదో ఒక వికర్మ చేస్తారు. భగవాను వాచ కామం మహాశత్రువు, దానిపై విజయం పొందటం ద్వారానే మీరు జగజ్జీతులుగా అవుతారు. ఎవరైతే పావనంగా అవుతారో వారే పావన ప్రపంచంలోకి వెళతారు. ఇక్కడ ఉన్నది రాజయోగ విషయమే. మీరు వెళ్లి అక్కడ రాజ్యం చేస్తారు. మిగిలిన ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారంతా తమ లెక్కాచారాలను తీర్చుకుని తిరిగి వెళ్ళిపోతారు. ఇది వినాశన సమయం. సత్యగ స్థాపన తప్పకుండా జరగనున్నది అని ఇప్పుడు బుద్ధి చెప్తుంది. పావన ప్రపంచము అని సత్యగాన్ని అంటారు. మిగిలిన వారంతా ముక్తిధామంలోకి వెళ్ళిపోతారు. వారు మళ్లీ తమ పాత్రను పునరావృతం చెయ్యాలి. పిల్లలైన మీరు పావనంగా అయ్యి పావన ప్రపంచానికి అధిపతులుగా అయ్యేందుకు మీ పురుషార్థం చేస్తూ ఉంటారు. అందరూ తమను అధికారులుగా భావిస్తారు కదా. ప్రజలు కూడా యజమానులే. మా భారతదేశము అని ఇప్పుడు ప్రజలు కూడా అంటారు కదా. గొప్ప గొప్ప వ్యక్తులు, సన్యాసులు మొదలైన వారు కూడా హమారా భారత్ అనగా మా భారతదేశము అని అంటారు. ఈ సమయంలో భారతదేశంలో అందరూ నరకవాసులుగా ఉన్నారు అని మీరు భావిస్తారు. ఇప్పుడు మన స్వర్గవాసులుగా అయ్యేందుకు ఈ రాజయోగాన్ని నేర్చుకుంటున్నాము. అందరూ స్వర్గవాసులుగా అవ్వరు. ఈ జ్ఞానం ఇప్పుడు లభించింది. వారైతే కేవలం శాస్త్రాలనే వినిపిస్తారు. వారు శాస్త్రాల అథారిటీ. ఇదంతా భక్తి మార్గం. ఎప్పుడైతే భక్తి మార్గం పూర్తవుతుందో అప్పుడే నేను వస్తాను అని బాబా అంటారు. నేనే వచ్చి భక్తులందరికీ భక్తి ఫలాన్ని ఇవ్వాలి. మెజారిటీ భక్తులదే. అందరూ హే గాడ్ ఫాదర్ అని పిలుస్తూ ఉంటారు. భక్తుల నోటి నుండి హే గాడ్ ఫాదర్, హే భగవాన్ అన్న పదాలు తప్పకుండా వెలువడతాయి. ఇప్పుడు భక్తి భక్తి మరియు జ్ఞానముల తేడా ఉంది. మీ నోటి నుంచి ఎప్పుడూ హే ఈశ్వర, హే భగవాన్ అన్న పదాలు వెలువడవు. మనుష్యులకైతే అర్ధకల్పం ఈ అభ్యాసం ఉంది. వారు మన తండ్రి అని మీకు తెలుసు. మీరు హే బాబా అని అనకూడదు. తండ్రి నుండి మీరు వారసత్వాన్ని తీసుకోవాలి. మొట్టమొదట మేము తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటాము అన్న నిశ్చయం ఉంటుంది. బాబా పిల్లలను వారసత్వాన్ని తీసుకునేందుకు అధికారులుగా తయారు చేస్తారు. వీరైతే సత్యమైన తండ్రి కదా. నా పిల్లలెవరైతే అజ్ఞాన నిద్రలో నిద్రిస్తున్నారో వారికి నేను జ్ఞాన అమృతాన్ని తాగించి జ్ఞాన చితిపై కూర్చోపెట్టి ఘోర నిద్ర నుంచి మేల్కొలిపి స్వర్గంలోకి తీసుకువెళతాను అని బాబాకు తెలుసు. ఆత్మలైన మీరు అక్కడ శాంతిధామంలో మరియు సుఖధామంలో ఉంటారు. సుఖధామాన్ని నిర్వికారి ప్రపంచము అని అంటారు. దేవతలే సంపూర్ణ నిర్వికారులు కదా. అక్కడ అది మధురమైన ఇల్లు. పాత్రదారులమైన మనం పాత్రను అభినయించేందుకు ఆ శాంతిధామం నుండి ఇక్కడకు వస్తాము అని మీరు తెలుసుకున్నారు. ఆత్మలమైన మనం ఇక్కడ నివాసులం కాదు. ఆ నటులు ఇక్కడ నివాసులే. కేవలం ఇక్కడ నుండి వచ్చి వస్త్రాలు మార్చుకొని పాత్రను అభినయిస్తారు. మా ఇల్లు శాంతిధామము అని మీరు భావిస్తారు. అక్కడకు మనం మళ్ళీ తిరిగి వెళతాము. ఎప్పుడైతే పాత్రదారులందరూ స్టేజ్పైకొచ్చేస్తారో అప్పుడు మళ్ళీ బాబా వచ్చి అందర్నీ తీసుకువెళతారు. కావున వారిని ముక్తి ప్రదాత, మార్గదర్శకుడు అని కూడా అంటారు. వారు దుఃఖహర్త, సుఖకర్త. కావున ఇంతమంది మనుషులు ఎక్కడకు వెళతారు ఆలోచించండి. పతిత పావనుడిని పిలుస్తారు. ఎందుకు? తమ మృత్యు కోసమే. దుఃఖ ప్రపంచంలో ఉండాలి అనుకోరు. కావుననే ఇంటికి తీసుకువెళ్లమని పిలుస్తారు. వీరంతా ముక్తిని ఒప్పుకునేవారే. భారతదేశ ప్రాచీన రాజయోగం కూడా ఎంత ప్రసిద్ధమైనది. ప్రాచీన రాజయోగాన్ని నేర్పించేందుకు విదేశాలకు కూడా వెళతారు. నిజానికి హఠయోగులు ఎవరు రాజయోగాన్ని నేర్పించలేరు. సన్యాసుల కాషాయ వస్త్రాలను చూసి వారికి ఎంతో గౌరవాన్నిస్తారు. బౌద్ధ ధర్మంలో కూడా సన్యాసులు కాషాయ వస్త్రాలు ధరించటం చూసి వారిని గౌరవిస్తారు. సన్యాసులుగా తర్వాతవుతారు. బౌద్ధ ధర్మంలో కూడా ప్రారంభంలో ఎవరూ సన్యాసులుగా అయిపోరు. బౌద్ధ ధర్మంలో కూడా ఎప్పుడైతే పాపం పెరిగిపోతుందో అప్పుడు సన్యాస ధర్మ స్థాపన జరుగుతుంది. ప్రారంభంలోనే సన్యాసం నేర్పించి ఏం చేస్తారు? సన్యాసం తర్వాత ప్రారంభమవుతుంది. అది కూడా ఇక్కడ నుండే కాపీ చేస్తారు. సన్యాసులను గౌరవించేవారు క్రైస్తవుల్లో కూడా ఎందరో ఉన్నారు. కాషాయ వస్త్రాలను ధరించే విధానం హఠయోగులది. మీరు ఇల్లు వాకిళ్లను వదలకూడదు, అలాగే శ్వేత వస్త్రాల బంధనం కూడా ఏమీ లేదు. కాని వైట్ డ్రెస్ ధరించటం మంచిది. మీరు బట్టీలో ఉన్నారు కాబట్టి మీ వస్త్రధారణ కూడా ఇదే అయిపోయింది. ఈ రోజుల్లో వైట్ డ్రెస్ ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. మనుషులు మరణించినప్పుడు కూడా తెల్ల దుప్పటి కప్పుతారు. మొట్టమొదట ఎవరికైనా బాబా పరిచయాన్నివ్వండి. ఇద్దరు తండ్రులు ఉన్నారు అని చెప్పండి. ఈ విషయాలను అర్థం చేసుకునేందుకు సమయం పడుతుంది. ప్రదర్శనీలో అంతగా అర్థం చేయించలేరు. సత్యగంలో ఒకే తండ్రి ఉంటారు. ఈ సమయంలో మీకు ముగ్గురు తండ్రులు ఉన్నారు. ఎందుకంటే భగవంతుడు ప్రజాపిత బ్రహ్మ తనువులోకి వస్తారు. వారు కూడా అందరికీ తండ్రి. అలాగే లౌకిక తండ్రి కూడా ఉంటారు. అచ్చా, ఇప్పుడు ముగ్గురు తండ్రులలో ఉన్నతమైన వారసత్వం ఎవరిది? నిరాకారుడైన తండ్రి వారసత్వాన్ని ఎలా ఇవ్వగలరు? వారు బ్రహ్మ ద్వారా ఇస్తారు. ఈ చిత్రంపై మీరు చాలా బాగా అర్థం చేయించవచ్చు. ఈ ప్రజాపిత ఆది దేవుడు, తాను ఆది దేవి. వీరు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. శివుడునైన నన్ను మీరు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అన్నారు. నేనైతే అందరికీ తండ్రిని. ఇతడు ప్రజాపిత బ్రహ్మ. మీరందరూ పరస్పరం సోదరి సోదరులు అని బాబా అంటారు. భార్యాభర్తలైనా కాని బుద్ధి ద్వారా మేము సోదరి సోదరులము అని తెలుసుకున్నారు. బాబా నుండి వారసత్వం తీసుకుంటారు. సోదరి సోదరులు పరస్పరం అసూరి కార్యకలాపాలు చెయ్యరు. ఇరువురి మధ్య పరస్పరం వికారి దృష్టి ఆకర్షిస్తూ ఉన్నట్లయితే పడిపోతారు. బాబాని మర్చిపోతారు. నీవు నా సంతానంగా ఈ మళ్లీ ముఖాన్ని నల్లగా చేసుకుంటావా అని బాబా అంటారు. అనంతమైన తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు. మీకు ఈ నశ ఎక్కి ఉంది. గ్రహస్థ వ్యవహారంలో కూడా ఉండాలి అని మీకు తెలుసు. లౌకిక సంబంధికులతో కూడా తోడును నిర్వర్తించాలి. లౌకిక తండ్రిని మీరు తండ్రి అని అంటారు కదా, మీరు వారిని అన్నయ్య అని అనకూడదు. సాధారణ రీతిలో తండ్రిని తండ్రి అని అంటారు. వీరు మా లౌకిక తండ్రి అని బుద్ధిలో ఉంటుంది. జ్ఞానమైతే ఉంది కదా. ఈ జ్ఞానం చాలా విచిత్రమైనది. ఈ రోజుల్లో పేరుతో కూడా పిలిచేస్తారు. కాని ఎవరైనా అతిథులు లేక బయట వ్యక్తుల ముందు అలా అన్నయ్య అని పిలిచినట్లయితే వీరి బుర్ర పాడయ్యిందేమోనని వారు భావిస్తారు. ఇందులో చాలా యుక్తి కావాలి. మీది గుప్త జ్ఞానం, గుప్త సంబంధం. ఇందులో చాలా యుక్తిగా నడుచుకోవాలి. ఒక్కరికి ఒక్కరు గౌరవాన్నిచ్చుకోవటం మంచిది. లౌకికం వారితో కూడా తోడును నిర్వర్తించాలి. కాని బుద్ధి పైకి వెళ్ళిపోవాలి. మనం తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాము. అంతేకాని పినతండ్రి అని తండ్రిని తండ్రి అనే అనవలసి ఉంటుంది. ఎవరైతే బీకేలుగా అవ్వారో వారు సోదరి సోదరులుగా భావించరు. ఎవరైతే బ్రహ్మ కుమారి కుమారులుగా అవుతారో వారే ఈ విషయాలను అర్థం చేసుకుంటారు. బయటవారు విని ముందు ఆశ్చర్యపోతారు. ఇందులో అర్థం చేసుకునేందుకు చాలా మంచి బుద్ధి కావాలి. బాబా, పిల్లలైన మీ బుద్ధిని చాలా విశాలంగా తయారు చేస్తారు. మీరు ముందు హద్దు బుద్ధి కలిగి ఉండేవారు, ఇప్పుడు బుద్ధి అనంతంలోకి వెళ్ళిపోతుంది. వారు మనకు అనంతమైన తండ్రి, వీరందరూ సోదరి సోదరులు. అంతేకాని సంబంధ రీత్యా కోడలిని కోడలు అని, అత్తను అత్త అని అంటారు, కాని అక్కయ్య అని అనరు. రావటమైతే ఇరువురు వస్తారు, కాని ఇంట్లో ఉంటూ చాలా యుక్తిగా నడుచుకోవలసి ఉంటుంది. అందరి కోసం కూడా అలా వ్యవహరించవలసి ఉంటుంది. లేకపోతే వీరు భర్తను అన్నయ్య అని, అత్తను అక్కయ్య అని పిలుస్తున్నారు, వీరు నేర్చుకునేదేంటి అని అంటారు. ఈ జ్ఞాన విషయాల గురించి మీకే తెలుసు, ఇంకా ఎవరికీ తెలియవు. మీ గతి మతి మీకే తెలియాలి అని అంటారు కదా. ఇప్పుడు మీరు వారి పిల్లలుగా అయ్యారు, కావున మీ గతి మతి మీకే తెలియాలి. ఎక్కడా ఎవరు తికమక పడకుండా చాలా జాగ్రత్తగా నడుచుకోవలసి ఉంటుంది. కావున ప్రదర్శనీలో కూడా పిల్లలైన మీరు మొట్టమొదట మమ్మల్ని చదివించేవారు భగవంతుడు అని అర్థం చేయించాలి. ఇప్పుడు చెప్పండి, వారు ఎవరు? నిరాకారుడైన శివుడా లేక శ్రీకృష్ణుడా? శివ జయంతి తర్వాత కృష్ణ జయంతి వస్తుంది. ఎందుకంటే తండ్రి రాజయోగాన్ని నేర్పిస్తారు, పిల్లల బుద్ధిలోకి వచ్చింది కదా. ఎప్పటి వరకైతే శివ పరమాత్మ రారో అప్పటి వరకు శివ జయంతిని జరుపుకోలేరు. ఎప్పటి వరకైతే శివుడొచ్చి కృష్ణపురి స్థాపనను చెయ్యారో అప్పటి వరకు కృష్ణ జయంతిని కూడా ఎలా జరుపుకోగలరు? కృష్ణుడి జన్మనైతే జరుపుకుంటారు, కాని వారేమీ అర్థం చేసుకోరు. కృష్ణుడు యువరాజు, మరి తప్పకుండా సత్యగంలోనే యువరాజుగా ఉంటాడు కదా. అక్కడ దేవీ దేవతల రాజధాని ఉంటుంది. కేవలం ఒక్క కృష్ణుడికి మాత్రమే రాజ్య అధికారం లభించి ఉండదు కదా. తప్పకుండా కృష్ణపురి కూడా ఉంటుంది కదా. దానిని కృష్ణపురి అని, దీనిని కంసపురి అని అంటారు. కంసపురి అంతమై మళ్లీ కృష్ణపురి స్థాపన జరిగింది కదా. అది భారతదేశంలోనే ఉంటుంది. కొత్త ప్రపంచంలో ఈ కంసుడు మొదలైన వారెవరూ ఉండరు. కలియుగాన్నే కంసపురి అని అంటారు. ఇక్కడ ఎంత మంది మనుషులున్నారో చూడండి. సత్యగల్లో కొద్ది మందే ఉంటారు. దేవతలు ఎటువంటి యుద్ధాన్ని చెయ్యలేదు. ఈ పంచ వికారాలపై విజయాన్ని పొందినట్లయితే మీరు జగజ్జీతులుగా అయిపోతారు. ఇందులో యుద్ధం చేసేది ఏమీ లేదు. యుద్ధమన్న మాట ఉన్నట్లయితే అది హింస అయిపోతుంది. రావణుడిపై విజయాన్ని పొందాలి కాని అహింసాయుక్తంగా పొందాలి. కేవలం బాబాని స్మృతి చెయ్యటం ద్వారా మన వికర్మలు వినాశనమవుతాయి. యుద్ధాలు మొదలైన వాటి విషయమేమీ లేదు. మీరు తమో ప్రధానులుగా అయిపోయారు. ఇప్పుడు మీరు మళ్లీ సతో ప్రధానులుగా అవ్వాలి అని బాబా అంటారు. భారతదేశ ప్రాచీన రాజయోగం ఎంతో ప్రసిద్ధమైనది. నాతో బుద్ధి యోగాన్ని జోడించినట్లయితే మీ పాపాలు భస్మమైపోతాయి అని బాబా అంటారు. బాబా పతిత పావనుడు కావున వారితో బుద్ధి యోగాన్ని జోడించాలి. అప్పుడే మీరు పతితుల నుండి పావనులుగా అయిపోతారు. ఇప్పుడు ప్రత్యక్షంగా మీరు వారితో యోగాన్ని జోడిస్తున్నారు. ఇందులో యుద్ధం విషయమేదీ లేదు. ఎవరైతే బాగా చదువుకుంటారో మరియు తండ్రితో యోగాన్ని జోడిస్తారో వారే తండ్రి నుండి వారసత్వాన్ని పొందుతారు. అచ్చు మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాబ్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం మొదటి పాయింట్, సోదర దృష్టిని అభ్యాసం చేస్తూ కూడా లౌకిక బంధనాలతో తోడును నిర్వర్తించాలి. చాలా యుక్తిగా నడుచుకోవాలి. వికారి దృష్టి ఏమాత్రం ఉండకూడదు. వినాశన సమయంలో సంపూర్ణ పావనంగా అవ్వాలి. రెండో పాయింట్, బాబా ద్వారా పూర్తి వారసత్వం తీసుకునేందుకు చదువును బాగా చదువుకోవాలి మరియు పతిత పావనుడైన తండ్రితో యోగాన్ని జోడించి పావనంగా అవ్వాలి. వరదానం తమ సంపూర్ణత యొక్క ఆధారంపై సమయాన్ని సమీపంగా తీసుకువచ్చే మాస్టర్ రచయిత భవ. సమయము మీ రచన మరియు మీరు మాస్టర్ రచయితలు. రచయితలు రచన యొక్క ఆధారంపై నడవరు. రచయిత రచనను ఆధీనంగా చేసుకుంటారు. కావున సమయం దానంతటదే సంపూర్ణంగా చేసేస్తుంది అని ఎప్పుడూ భావించకండి. మీరు సంపూర్ణంగా ఈ సమయాన్ని సమీపంగా తీసుకురావాలి. ఏదైనా విఘ్నమొస్తే అది సమయమనుసారంగా తప్పకుండా పోతుంది కూడా. కాని సమయానికి ముందే పరివర్తన శక్తి ద్వారా దానిని పరివర్తన చేసినట్లయితే దాని ప్రాప్తి మీకు లభిస్తుంది. కాని సమయం యొక్క ఆధారంపై దానిని పరివర్తన చేసినట్లయితే దాని ప్రాప్తి మీకు లభించదు. స్లోగన్, కర్మ మరియు యోగం యొక్క బ్యాలెన్స్ ను ఉంచేవారే సత్యమైన కర్మయోగీలు. అవ్యక్త ప్రేరణ పాయింట్, ఈ అవ్యక్త మాసంలో బంధనముక్తులుగా ఉంటూ జీవనముక్త స్థితిని అనుభవం చేసుకోండి. కర్మేంద్రియాల ఆధారం ఉన్నంత వరకు కర్మలనైతే చెయ్యాల్సిందే. కని కర్మ బంధనం ఉండకూడదు. కర్మ సంబంధం ఉండాలి. జీవనముక్త అవస్థ అనగా సఫలత కూడా ఎక్కువగా ఉండాలి. మరియు కర్మల భారం కూడా ఉండకూడదు. ముక్తులుగా ఉన్నవారే ఎల్లప్పుడూ సఫలతామూర్తులుగా ఉంటారు. జీవనముక్త ఆత్మ ఎల్లప్పుడూ విజయం నిశ్చితం, సఫలత జన్మసిద్ధాధికారము అని వెంటనే అంటుంది. ఓం శాంతి.